రా గౌతమీ గంగరా శ్రీ మహాలక్ష్మి రమ్ము మందాకిని రా శుభాంగి రా శ్రీ మహాలక్ష్మి రా భారతీదేవి రమ్ము భగీరథ రాజ తన్నయ్యా రా సర్వమంగళ రా మంగళ దేవత రమ్ము మందాకిని రమ్ము సురభి అనుచు మరియు కలుగు ఆఖ్యలు గల గోవులు అడవిలో నదూరమందు మేయ ఘన గభీర భాష కడునొప్ప చీరు ఆభీర జనులు పొగడ పెంపు నెగడ. ఈ ఆవులు ఎక్కడో దూరంగా మేతకు వెళ్ళిపోయాయి. అప్పుడు కృష్ణుడు మహాలక్ష్మి గౌతమి గంగ భారతీదేవి ధరిత్రి శుభాంగి సర్వమంగళ భగీరథరాజ పుత్రి మందాకిని మందమారుతి రా మేఘబాలిక రా సర్వమంగళ రమ్ము చింతామణి. మేఘబాలిక, ఒక ఆవిడకి మేఘబాలిక అని పేరెట్టాట. ఒక ఆవిడకి సర్వమంగళ, ఒక ఆవిడకి భారతి, మరొక ఆవిడకి చింతామణి, ఇంకొక ఆవిడకి సురభి, ఇలా రకరకాల పేర్లు పెట్టాడు. ఈ చింతామణి అనే శబ్దానికి ఏమో ఈ చింతామణి నాటకం వచ్చిన తర్వాత అర్థం మారిపోయింది. కానీ చింతామణి అంటే కోరిన కోరికలు తీర్చే ఒక మణి. పాలసముద్రం చిరిగితే అందులోంచి ఒక రత్నం పుట్టింది. ఆ మణి చేత్తో పట్టుకుని మణి మణి నాకు చపాతీ కావాలి అంటే చపాతీ ఇస్తుంది. నాకు గురువుగారితో తీర్థయాత్రలకు వెళ్ళడానికి కన్ఫర్మ్ టికెట్ కావాలి అంటే కన్ఫర్మ్ టికెట్ ఇస్తుంది. మళ్ళీ ఆర్ఏసీలు వెయిటింగ్ లిస్టు కాదు. నాకు పాలంటే పాలు, చాలంటే చాలు, అలా ఏదైనా ఇస్తుంది, కోరిన కోరికలు తీరుస్తుంది. ఒక్క ముక్తి మాత్రం ఇవ్వదు, మోక్షం ఇవ్వదు, కానీ కోరికలు తీరుస్తుంది. అలా కోరికలు తీర్చేటటువంటి మణి గనక చింతామణి అన్నారు. ఆ పేరు కూడా ఒక ఆవుకు పెట్టాడు. సురభి అన్నాడు, కామధేనువు అన్నాడు. ఇలా ఆవుల పేర్లు పెట్టి పిలవగానే ఏ పేరుతో పిలిస్తే ఆ పేరు కలిగిన ఆవులు అంబ 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 అంటూ పరిగెత్తుకొచ్చి కృష్ణుడి కాళ్ళ మీద పడిపోయి కాళ్ళ చుట్టూ గిరికీలు కొట్టి తోకతో ఆయన వీపుకిలా రాసి నెమలేకల విసనకర్రతో విసిరినట్టుగా విసిరి ఆయన కాళ్ళు నాకి వీపు నాకి ఆయన నెత్తి మీద పాలు కురిపించి పక్కకెళ్ళిపోయాడు. అలా ఆవులతో ఆడుకున్నాడు ఆయన. ఆ దృశ్యం కమనీయ దృశ్యం. లక్ష్మీదేవి కూడా ఆ దృశ్యం చూసి మురిసిపోతూ ఉండేదిట. మా ఆయనకి ఈ ఆవులంటే అంత ఇష్టమో, అందుకే ఈ మధ్యన భార్యను విడిచిపెట్టి వైకుంఠం విడిచిపెట్టి భూలోకానికి పోయాడు. కొంతమంది అంతే, ఆవుల సేల కట్టుకున్నాక పెళ్ళంతో మాట్లాడడం మానేసి ఆవులనే పట్టించుకుంటారు అని చిన్నగా దెప్పిందిటి కూడా. ఇలా ఆవులతో కాసేపు ఆడుకుంటూ ఉంటే ఇంతలో అక్కడికి కొంతమంది పిల్లలు వచ్చారు. కృష్ణ బలరామ మాకు ఆకలిస్తుంది అన్నారు. అప్పుడు కృష్ణుడు ఏం కావాలి మీకు అన్నాడు. ఈ పక్కన ఒక తాటి చెట్ల వనం ఉన్నది. దూరంబున తాలతరు స్ఫారంబగు వనము గలదు పతి తాను పత భూరి పల సహితమది ఏ ధీరులు సరవెరతురందు ధీరుకుడుంటం. ఈ పక్కన ఒక తాటి చెట్ల తోపు ఉన్నది, తాళవనం, అన్ని తాడి చెట్లే. 8 మైళ్ళ వైశాల్యము కలిగిన తాళవనంటది. అసలు తాటి చెట్ల తోట పెంచడమే కష్టం, అందులో అది 8 మైళ్ళు అట. అన్ని తాడి చెట్లు, అందులో ఎక్కువగా తాడి చెట్లు ఉంటాయి. ఈ తాడి చెట్లకి చాలా పళ్ళు కాసాయి. ఈ తాటి పళ్ళు అక్కడ తినేవాళ్ళు ఎవరూ లేరు. దాంతో ఆ పళ్ళు తమంత తామే డామ్ డామ్ అని ముగ్గిపోయి రాలిపోతూ ఉంటాయట. తాటి పళ్ళు ఎప్పుడు కొయ్యకపోతే ఏమవుతాయి, ముగ్గి పడతాయట. పడ్డం కాదు, పతితాను పత భూరి ఫల సహితం అన్నారు. అంటే ఏమిటి, ఓ పండు పడినప్పుడు టుప్పని శబ్దం అవుతుంది నేల మీద పడి. అవునా, బాగా ముగ్గిపోయిన పండు నేల మీద కొడితే ఏమవుతుంది, అప్పచ్చిలా నేలకు అతుక్కుపోయి పండు పగిలిపోయి ఏదో విచిత్రమైన శబ్దం వస్తుంది. మీరు కావాలంటే పేడ ముద్ద కొట్టండి టక్కని. అలా టప్పని శబ్దం వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకో టప్పు. అంటే ఏమిటి, ఒక పండు వెనక మరొకటి, ఒక పండు వెనక మరొకటి పడుతున్నాయి అనమాట. అలా వరసగా ఎడతెరపి లేకుండా రోజు తాటి పళ్ళు రాలుతూనే ఉంటాయి. అటువంటి తాటి చెట్ల తోపులోకి వెళ్ళి తాటి పళ్ళు తినాలని మాకెంతో కాలం నుంచి కోరిక. కానీ ఏం లాభం, ఆ అడవిలోకి అడుగు పెట్టాలంటే ఎంత గొప్పవాడైనా భయపడిపోతాడు. ఆ వనంలో, ఆ తాటిపళ్ళ వనములో ధేనుకుడని ఒక రాక్షసుడున్నాడు. వాడి పేరు ధేనుకుడు, కానీ వాడు ధేనువు కాదు, వాడు గాడిద రూపంలో ఉంటాడు. వాడు ఎప్పుడు గాడిద రూపంలో ఆ అడవిలో తిరుగుతాడు. ఎవడైనా మిగలముగ్గిన తాటిపళ్ళు తినడానికి అక్కడికి వెళ్ళారా, వాళ్ళ తాట తీస్తాడు. తాటిపండు కాదు, వాడి తాట తీసి వాడిని తినేస్తాడు. వాడు వెనక్కాళ్ళు ఎత్తి తన్ను తన్నుతాడట. గాడిదలు ఎప్పుడు కూడా వెనక నుంచి తంతాయి అండి. అందుకే గాడిదలకు వెనక ఎప్పుడు ఉండకూడదు. ఈ మధ్యన గాడిదలు ఏంటండి, కొంతమంది మనుషులు వెనకాతలు ఎడితే కూడా తంతున్నారు. కానీ సహజంగా గాడిద ఎప్పుడు వెనక కాళ్ళు ఎత్తి పట్మం తంతుంది. గాడిదకి వెనక, గుర్రానికి పక్కన ఉండకూడదట, ఇలా తంతుందన్నమాట. ఆ రాక్షసుడు గాడిద రూపంలో తిరుగుతుంటే వాడికి సాయంగా వాడి భార్యలు, వాడి పిల్లలు, వాడి సోదరులు, ఓహోరి బాబు 10,000 మంది ఉన్నారు, అందరూ అడ్డగాడిదలే. ఈ అడ్డగాడిదలన్నీ అక్కడికి వెళ్ళిన వాళ్ళని చిత్తక్కొట్టి చంపేస్తున్నాయి. అందుకే ఆ అడవిలోకి ఎవరు వెళ్ళరు, తాళవనంలోకి వెళ్ళరు. వెళ్ళినా అందులో ఉన్న పళ్ళు తినరు. మాకు ఒక 1 ఏడాది నుంచి ఆ తాటివనంలో అడుగు పెట్టి పళ్ళు తినాలని కోరిక. అక్కడికి వెళ్ళాలని ఎందుకు కోరికట అని ఓ చప్పరించారు పాపం, గుటకేశారు. తాటిపళ్ళు ముగ్గిపోయి పడిపోతున్నాయి కదా, ఆ ముగ్గిన తాటిపళ్ళ మీద నుంచి గుప్పు గుప్పు అని ఫలవాసన ముక్కుల్లోకి వెళ్ళిపోతుంది అని పీలుస్తున్నాం. కానీ పీల్చడం వాసనే తప్ప పళ్ళు తినే అవకాశం ఉండడం లేదు. ఫలగంధము నాసాపుటములదొచ్చి చిత్తములగొనిపోయాను. ఆ ఫలాల మీద నుంచి వాసన ముక్కుల్లోకి వెళ్ళి ముక్కుల్లోంచి హృదయంలోకి వెళ్ళిపోయింది. అంటే ముక్కులతో వాసన పిలిస్తే హృదయం ఏమంటుంది, పళ్ళు తినండోయ్, పళ్ళు తినండోయ్ అంటుంది. మేము పళ్ళు తిందామని అక్కడికి వెళితే మా పళ్ళు రాలిపోతాయి. వాడు తంతాడు, తన్నితే పళ్ళు రాలిపోయినా పర్వాలేదు, చచ్చిపోయేటట్టున్నాం, ఒళ్ళే పోయేటట్టుంది. పళ్ళు రాలినా పర్లేదు, కానీ ఒళ్ళు రాలిపోతే కష్టం. మీరెవరు, బలయుతులు బలియురకును మీకు దైత్యభటులు అడ్డంబే ఫలములు నమలింపుడు. మీరు మాకు ఆ పళ్ళు పెట్టండి, మీరు ఆ అడవిలోకి తీసుకెళ్ళి ఆ పళ్ళు మేము తినేటట్టు చూడండి, రాలిపోయిన మిగల ముగ్గిన తాటి పళ్ళు తింటాం, ఆ పళ్ళు మా చేత తినిపించండి, మీరు బలవంతులు, మీకు ఆ రాక్షసులో లెక్క అనగానే బలరాముడు లేచి, ఇంతోటి పనికి మా తమ్ముడు రావాలా, నేను చాలు, నేనే వస్తున్నాను నడవండి అనగానే కృష్ణుడు కూడా నవ్వి కూడా వెళ్ళాడు. బలరామ కృష్ణులు ఇద్దరు తాటి చెట్ల వనంలోకి అడుగు పెట్టారు. ఇంత చేసి పిల్లలు కోరుకునేది తాటి పళ్ళుట. అంతటి కృష్ణ పరమాత్మ మోక్ష ఫలం ఇచ్చాయని తాళఫలం అడిగారు. ఎంత అమాయకులండి వాళ్ళు. అందుకే అప్పటి నుంచి వాళ్ళకి తలకడిగితే మొలకడగరను సామెత పుట్టింది. అంటే ఏమిటనమాట, వాళ్ళు చాలా మంచివాళ్ళు, కోరికలు లేనివాళ్ళు. తలకు అడిగితే అంటే నెత్తి మీదకు ఒక టోపీ అడిగితే, గుడ్డడిగితే మొలకు వస్త్రం అడగరు. అంటే వాళ్ళకి కోరికలు లేవు. మాటలేం కాదు, యాదవులంతటి పరమభక్తులు, అమాయక శిఖామణులు, వాళ్ళంతటి నిర్వికారులు, కోరిక లేనటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో లేరు. అందుకని అంత గొప్ప బిరుదు ఇచ్చారు వాళ్ళకి. అక్కడ మనం పెద్ద పెద్ద కోరికలు కోరత వాళ్ళు ఎక్కువ కోరరట, మాకు కృష్ణుడు ఉంటే చాలంటారట. ఎంత గొప్ప సామెత అండి అది. మరి భగవంతుడు కూడా భూమి మీద పుట్టాక శరీరంతో ఏదన్నా దోషం చేస్తే ఆ దోషం ఇక్కడే వదిలించుకెళ్ళాడు. కృష్ణుడు ఏమన్నాడు, నేను మానవుడిగా ఉన్నాను, మానవుల సంపర్కం చేశాను, ఈ మానవ సంపర్కం వల్ల నాకు కూడా దోషం ఉంటుంది. నిజానికి భగవంతుడికి దోషం లేదు, కానీ ఆ దోషం పోవాలి. పోవాలంటే ఏం చేయాలి, బాణం దెబ్బ తిని చచ్చిపోతానన్నాడు ఆయన. బాణం కొట్టించుకున్నాడు ఆయన. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన. ఆయనకి బాణం ఏమిటి, ఆయనకి ప్రాణం ఏమిటి, అవతారమూర్తి, మనందరిలో ఉన్న ప్రాణస్వరూపుడు. అయినా మన కోసం పుట్టి మన సంపర్కంతో ఇక్కడ నాకు ఇంకా దోషం ఉందని, ఏ దోషం లేని పరమాత్ముడు ఓ బోయవాడిని పిలిచి వాడి ద్వారా బాణం కొట్టించుకుని అవతారాన్ని సమాప్తి చేశాడంటే ఆ కరుణామూర్తి గురించి మనం ఏం చెబుతాం. అంతటి భగవంతుడు కూడా ఉంటే పాపం పిల్లలు అమాయకులైనటువంటి గోపాల బాలురు తాటిపళ్ళు చాలన్నారట, ఇంకేం అడగలేదు, ముక్తి ఫలం కూడా అడగలేదు వాళ్ళు. అయినా ఆయన మోక్షం ఎలాగో ఇస్తాడు వాళ్ళకి. ఆయన కూడా నవ్వుకున్నాడు. బలరాముడు కృష్ణుడు తాటివనంలోకి అడుగుపెట్టి చెట్లు పుచ్చుకుని ఇలా ఒక ఊపు ఊపారు. వెంటనే ఏమైపోయింది, చెట్లకున్న పళ్ళన్నీ దబ్బ రాలిపోయాయి. ఆ రాలిపోయిన పళ్ళ దగ్గరకు ఆత్రంగా వెళ్ళారు సుధాముడు, శ్రీరాముడు మొదలైనటువంటి పిల్లలంతా. రాలిన పళ్ళుని, తాజా తాజా పళ్ళని
నోటితో పట్టుకుని ఆత్రంగా పీక్కులు తినడం మొదలెట్టాడు. తాటి గుంజు చాలా రుచిగా ఉంటుంది. పూర్వం పచ్చి తాటిపళ్ళు తినేవారు. తర్వాత తర్వాత కొంతకాలం వేగం చేశారంటే తాటిపళ్ళు కడుపు నొప్పని తాటిపళ్ళు కూడా కాల్చుకు తినడం మొదలెట్టారు. ఏమంటే తాటిపళ్ళు కూడా కాల్చుకు తింటారు, కాల్చుకు తింటారు, నన్ను మాత్రం కాల్చుకు తినకండి. ఈ తాటిపళ్ళు బాగా కాల్చిన తర్వాత దాంట్లో మళ్ళీ తాటి రొట్టెలు కూడా వేస్తారు. తాటి రొట్టె కూడా చాలా రుచిగా ఉంటుంది. మా చిన్నప్పుడు తిన్నాం, కానీ ఇంతలో మా అమ్మ వచ్చి ఇవి తింటే కడుపు నొప్పి చేస్తుంది, మంచి వ్యవసాయం చేసి కూలి పని చేసి శ్రమ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అరిగించుకుంటారు, మీరు శ్రమ లేకుండా ఉంటున్నారు అంది మా అమ్మ. నిజంగానే పాప వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేసే కూలి వాళ్ళకి డైజెషన్ పవర్ ఉంటుంది, మనలాంటి వాళ్ళకి డైజెషన్ పవర్ ఉండదు. కాకపోతే ఈ గోపాల బాలుకి డైజెషన్ బెంగలేదులేండి. సో వరంగా మామిడి పళ్ళు కంటే బాగా తాటి పళ్ళు పీక్కు తిన్న మొదలెట్టారు. ఈ పళ్ళు గబగబగబ కింద పడుతూ ఉన్న శబ్దం అన్నటువంటి ధేనుకాసురుడు, ధేనుకుడు అనేటటువంటి రాక్షసుడు గాడిద రూపంలో ఉంటాడని చెప్పాగా, ఈ గాడిద పరుగు పరుగును అక్కడికి వచ్చాడు. వెనక కాళ్ళెత్తి బలరాముడి గుండెల మీద తిన్నాడు ఒక్క తన్ను బలంగా. తన్ని మళ్ళీ ముందుకు పరిగెత్తి మళ్ళీ వెనక్కి వచ్చి వెనక్కాళ్లతో మళ్ళీ బలరాముడి వక్షస్థల మీద తలబోతూ ఉంటే బలరాముడు అమాంతంగా వాడు రెండు కాళ్ళు అలా పట్టుకున్నాడు, చేతులతో పట్టుకున్నాడు. అప్పటి నుంచి వాసుదేవుడంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడని సామెత పుట్టింది. వసుదేవుడు కాదు పట్టుకున్నది కర్మ. వసుదేవుని కొడుకు ఎవరు? వాసుదేవుడు. వాసుదేవుడు అంటే వసుదేవస్య అపత్యం పుమాన్, వసుదేవుని యొక్క కుమారుడు అంటే బలరాముడు. బలరాముడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడు ఎందుకు? చంపడానికి. కానీ ఇప్పుడు మనం పనులు అవ్వడానికి ఎంతో మంది కాళ్ళు పట్టుకుంటున్నాం. పట్టుకున్న వాళ్ళందరి పేర్లు వాసుదేవుడు కాదు. ఆ మధ్యన మాత్రం ఓ తమాషా జరిగింది. నేను ఒక కాలేజీలో ప్రిన్సిపాల్గా ఒక కాలేజీలో లెక్చరర్గా పనిచేశాను చాలా కాలం. దిక్మాలిన ప్రిన్సిపాల్ లీవ్ ఇచ్చేవాడు కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఓ రోజున కావాలని వెళ్ళి గట్టిగా కాళ్ళు పట్టుకుని కొంటిగా నాకు లీవ్ కావాలండి అన్నాను. అనగానే ఆయన, అదేంటండి మీరు వచ్చి నా కాళ్ళు పట్టుకోవడం ఏంటంటే, ఏం చేయనండి నా పేరు వాసుదేవుడు అండి, మా నాన్నగారు చిన్నప్పుడు నాకు ఆ పేరే పెట్టానండి అన్నాను. ఇంకా చూడండి ఆయన అలా స్టన్ అయిపోయి వెంటనే లీవ్ శాంక్షన్ చేశాడు. శాంక్షన్ చేసి ఆ నెలకి ఆయన ఉద్యోగం పోయింది. మరి నేను కాళ్ళు పట్టుకున్నారు కదా, వాసుదేవుడు కాళ్ళు పట్టుకుంటే భూమి మీద ఉండరు ఎక్కువ కాలం. అందుకే నా చేత కాళ్ళు పట్టించుకోకూడదు. బలరాముడు గిర్రని తిప్పాడు, తిప్పి వెయ్యర దెబ్బ దరు వెయ్యర దెబ్బ అని పక్కన తాటి చెట్టును కొట్టాట. ఒక తాళాగ్రముదాక వైవన్నది కంపోద్రిక్తమై తుళ్ళి వేరొక తాళాగ్రముపై బడన్నదియునత్యుగ్రాహతి నిల్వకుండొక తాళాగ్రముదాక. ఒక తాటి చెట్టు మీద ఈ గాడిద గాడి కొట్టగానే ఈ గాడిద దెబ్బకి అంత పెద్ద తాడి చెట్టు పెళ్ళును విరిగి పక్క చెట్టు మీద పడింది. ఈ చెట్టు విరిగి పక్క చెట్టు మీద పడింది, దాంతో అది విరిగి దాని పక్క చెట్టు మీద పడింది, అది విరిగి పక్క చెట్టు మీద పడింది. ఇలా వరుసగా 21 చెట్లు కుప్పకూలిపోయాయి ఒక గాడిద వల్ల. ఈ రాక్షసుడు టక్కన శరీరం అంతా పగిలిపోగా గుండెకాయ బయటకు వచ్చేయగా చచ్చి కింద పడ్డాడు. బలరాముడు ఎటువంటి వాడు? ఈ భూమిని మోసే మహానుభావుడు, ఆదిశేషుడి అపరావతారం. ఆయన ముందా ఈ గాడిద చేష్టలు. అందుకే ఈ గాడిదని క్షణంలో బూడిద చేసి పారేశాడు. ఇంతలో ఈ అడ్డగాడిదకి చాలామంది భార్యలు, పిల్లలు, బావ మరుదులు, బంధువులు, సోదరులు ఉన్నారన్నాగా. వాళ్ళందరూ కూడా అద్దిరా మా వాడిని చంపుతావట్రా అని ఆడగాడిదలు, మగగాడిదలు, చిన్నగాడిదలు, పెద్దగాడిదలు, పిల్లగాడిదలు ఈ వీళ్ళందరూ కూడా గాడిదల రూపంలో వచ్చేశారు. మన కోతులు లేవు, పెద్ద కోతి, చిన్న కోతి, ఆడకోతి, చిన్న వాటి మళ్ళీ వాటిలో మన మనవడు కోతి, మనవరాలు కోతి, ఈ కోతులన్నీ మా గుమ్మం దగ్గరే మకాం పెడతాయి. అవి వచ్చి ఇల్ల చూస్తాయి. పాపం వాటికి ఏమైనా పెడదామంటే ఎన్ని పెడతాం? అప్పటికి వాళ్ళు ఎవరో నాకు పాపం అటుకులు పట్టుకొచ్చి ఇచ్చారు, అటుకులను అందులో శనగపప్పులు వేసి ఈ మరవరాలు, మరవరాలు బఠారీలు కలిపినట్టున్నారు. ఇవి పట్టుకెట్టి వాటి గుప్పుడు గుప్పుడు పోస్తే ఇవి ఏం చేస్తున్నాయి? మరవరాలు అలా తోసేసి అందులో శనగపప్పులే తింటాయి పట్టారు వాళ్ళు. ఆఖరిన మరవరం మిగితే కదా శనగపప్పులు ఏవో పెద్దవి తినేస్తున్నాయి. కొంచెం బలంగా ఉన్న కోతులు ఉంటాయి సార్, కొంచెం బొజ్జన్న కోతులు, అవి శనగపప్పులు తినిపోతే పాప పిల్ల కోతులు వచ్చి ఇక గతిలేక ఈ మరవరాలు నాకుని తింటున్నాయి, మొత్తం తింటున్నాయి. అలా మొత్తం గాడిదలన్నీ వచ్చి బలరామకృష్ణుల మీద పడుతూ ఉంటే ఇప్పుడు అన్నయ్య గారికి సాయం అయ్యాడు కృష్ణుడు కూడా. రెండ్రే గాడిదలని వచ్చిన వాడిని వచ్చినట్టు కాళ్ళు పట్టుకోవడం, గిర్రం తెప్పడం, చెట్టు వేసుకొట్టడం, ఇలా బలరామకృష్ణులు వచ్చిన వాడిని వచ్చినట్టు కొట్టగా మిగతా గాడిదలు హడిలి పారిపోయాయి. మొత్తం ఆ తాళవనంలో ఆ పూట చచ్చిపడిన గాడిదల రాక్షసుల కళేబరాలతో, గార్ధభాసురుల కళేబరాలతో, విరిగిపోయిన తాడి చెట్లతో నిండిపోయాయి. ఈ విధంగా తాళవనం ఆ రోజు నుంచి నిర్దానవత్వం అయ్యింది. అందులోకి రాక్షసుడు అనేవాడు లేకుండా చేసి వచ్చిన వాళ్ళు హాయిగా పళ్ళు తినేలా చేశారు. ధేనుక వనమున నమలిరి మానవుల ఆవేళ్ల దాటి మ్రాకుల ఫలములు, ధేనుకహర భక్త కామధేనువు కలుగన. ధేనుకుణ్ణి చంపి భక్తులకు కామధేనువులా కోరిన కోరికలు తీర్చే పరమాత్ముడు కృష్ణుడి యొక్క అనుగ్రహంతో ధేనుక వనంలో మానవులు నిర్భయంగా అడుగుపెట్టి ఆ రోజు నుంచి తాటిపళ్ళు తినడం మొదలెట్టారు. ఏళ్ల తరబడి తాటిపళ్ళు తినాలనే వాళ్ళ యొక్క కోరిక తీరింది. క్రమంగా ఋతువులు మారిపోతూ ఉంటాయి కదా, ఋతువులు మారే ఇప్పుడు గ్రీష్మ ఋతువు అడుగుపెట్టింది. గ్రీష్మ ఋతువులో బృందావనమంతా భయంకరమైన ఎండలు పెరిగిపోవడం మొదలెట్టాయి. ఆ ఎండాకాలంలో కూడా శ్రీకృష్ణుడు ఆవుల్ని వెంట పెట్టుకుని మేపడానికి పిల్లలతో వెళ్ళేవాడు. కృష్ణుడున్న ప్రాంతంలో మాత్రం ఎండ ఉండేది కదండి, ఇలాగే వాతావరణం మారిపోయేది, చల్లగా ఉండేది, నీటి తుంపరలు మీదకు వచ్చేవి. దాంతో ఎండలో కూడా సాధ్యమైనంత వరకు దూడలు పిల్లలు కృష్ణుడితో ఉన్నప్పుడు సుఖంగా ఉండేవారట. కానీ ఒక్కరోజు మాత్రం బలరాముడిని ఇంట్లో వదిలి కృష్ణుడు పిల్లల్ని దూడల్ని వెంట పెట్టుకుని భయంకరమైన గ్రీష్మోష్మకాలంలో బృందావనంలో ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ పూట మాత్రం కృష్ణుడి యొక్క అనుగ్రహం వాళ్ళ మీద లేదు, అందువల్ల ఎండ బాగా మండింది, పిల్లలందరికీ దాహం వేసింది, దూడలకి దాహం వేసింది. దాహం తట్టుకోలేక పిల్లలు దూడలు యమునా నదిలో ఒక మడుగులో అడుగుపెట్టారు. మీకు తెలుసుగా నదిలో మడుగంటే వేసవకాలంలో నదులు ఎండిపోయి నీళ్లు తక్కువగా ఉంటాయి. అలా నీళ్లు తక్కువగా ఉన్న చోట్ల కొన్ని చోట్ల ఏం చేస్తారంటే నుయ్యిలాగా పెద్ద పెద్ద గోతులు తవ్వుతారు. ఈ గోతులు బాగా అగాధంగా ఉంటాయన్నమాట. అప్పుడు ఏమవుతుంది, వేసవకాలంలో కూడా ఈ అగాధమైన దాంట్లో చెరువులో నీళ్లు ఉంటాయి, మిగతా చోట్ల నదిలో నీళ్లు ఉండవు. అలా నదుల్లో పెద్ద పెద్ద చెరువులు తవ్వడాన్ని మడుగులు అంటారన్నమాట. మీరు చూడండి కొన్ని చోట్ల నదుల్లో ఏం చేస్తారో చూస్తే గోతులు తవ్వుతారు, ఆ గోతుల్లో నీళ్లు నిలవ ఉంటాయి అన్నమాట. అందుకోసం అందుకే నదిలోకి ఇష్టం వచ్చిన నడిచి వెళ్ళిపోకూడదు. ఇక్కడ ఇసుక ఉంది కదా అని కొంచెం ముందుకు వెళ్ళాం అనుకోండి, అక్కడ ఇసుక కాదు మన పేక పెసకే. అడుగును అగాధంగా ఒక్కో చోట లోతుంటాయి అన్నమాట. మీరు ఎప్పుడైనా గంగలో చూసారు, కాశీ గంగలో మరీ డేంజర్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా యమున కృష్ణ అయితే చెప్పేక్కర్లా. అందుకే ఎప్పుడు ఈత ఏదాలి తప్ప తొందరపడి నడిచి వెళ్ళిపోకూడదు. నదీనాం శస్త్రపాణీనాం నఖిణాం శృంగిణాం తథా విశ్వాసో నైవ కర్తవ్య స్త్రీషు రాజకులేషు చ. నదులను నమ్మకూడదు అంటే ఏమిటనమాట, నదుల్లో అలా నడుచుకుంటూ వెడితే అడుగుని ఏముందో తెలియదు. ఒక్కో చోట కత్తులు ఉంటాయి, ఒక్కో చోట చెట్లు అడుగును ఉంటాయి. ఇప్పుడు ఈ నది ఉందా, ఈ నదిలో ఒక చోట రెండు చెట్లు ఉన్నాయి చూడండి, అడుగున ఆ చెట్టు నరికేశారు. ఎప్పుడో వేసవకాలంలో ఆ చెట్టు ఉండి ఉంటుంది, ఇప్పుడు ఆ చెట్టు మోళ్ళు అడుగునున్నాయి, అవి కాలికి తగిలితే పటక్కన పడిపోయాడు అని పొద్దున అమ్మ బాబోయ్ అన్నాడు. రెండున్నాయి అవి పైగా, ఆ మోడులు ఉంటాయి అడుగున, లేదా పేళ్ళు ఉంటాయి, కొండ పెంకులు ఉంటాయి, గాజు పెంకులు ఉంటాయి. కాబట్టి అలా నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోకపోతే కాళ్ళల్లో దిగే ప్రమాదం ఉంది, లేదా ఏ ఊబం ఉంటే కూరుకుపోతాం. కాబట్టి నదుల్ని నమ్మి నడిచేళ్లకు. నీళ్లల్లో ఉన్నప్పుడు అడుగుని ఏముందో ఏం కనపడుతుంది. శస్త్ర పాణీరం ఆయుధాలు ఉన్నవాడిని నమ్మకూడదు. కత్తి చేతిలో ఉన్నవాడికి దగ్గరగా ఉన్నాం అనుకోండి, వాడు ఏదో తేడా వస్తే పొసుక్కరు పొడుస్తాడు పొట్టలో, లేదా యాపిల్ పండు కోసుకుంటూ ఉంటే వాడి పక్కన ఉంటే యాపిల్తో పాటు నీ ముక్కు కూడా తెగిపోతుంది. వాడికి తెలియక యాపిల్ పండు అనుకున్నాను, ఏంటి ఇలా కసకస అని చూస్తే ముక్కుట, పక్కవాడు ముక్కు తెగిపోయింది, ఆ ముక్కు తెగిపోయిన వాడు బేరం పడుతున్న వీడు కొనపట్ల వీడు చెబుతాడు. కాబట్టి కత్తితో ఏదన్నా కోస్తున్నవాడి పక్కన ఉంటే మనకి అది మిత్తి, మృత్యువే, ప్రమాదం. ఏ టైంలో ఎలా దొరుకుతుందో తెలియదు. కాబట్టి ఆయుధములు ఉన్నవాడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఆ మధ్యన కానిస్టేబుల్ దగ్గర ఆయుధం తుడుచుకుంటాడట రివాల్వర్, టక్కన అది పేలింది, పక్కవాడు చచ్చిపోయాడు, ఎలా పేలిందో తెలియదు. అందుకే ఆయుధములతో ఉన్నవాడి దగ్గర జాగ్రత్తగా ఉండి నమ్మకం. తర్వాత ఏమన్నారు, నఖిణాం గోళ్ళు ఉన్నవాటి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. కోతులకి గోళ్ళు ఉంటాయి, కుక్కలకి గోళ్ళు ఉంటాయి, అలాగే కొన్నిటికి కోరలు ఉంటాయి. ఈ కోరలు గోళ్ళు ఉన్నవాటితో జాగ్రత్తగా ఉండకపోతే అవి రెక్కేస్తాయి గబుక్కుని. కుక్క వచ్చి గబుక్కుని గీరిందనుకోండి ఏమవుతుంది, సెప్టిక్ అవుతుంది.
కోతితోటి, కోతి నీ ముక్కు నా ముక్కు దొరద అంటే అది ఒకసారి ఒకటి కొట్టిందంటే ముక్కు పోయి వరద బయలుదేరుతుంది, బురద పోయి రక్తం బయటకు వస్తుంది. బృందావనంలో నా వీపు గీరిందండో ఈ కోతి అడగండి. అప్పుడు ఇంజక్షన్ చేయించవలసి వచ్చింది. అంటే కోతులతో జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదం, అందుకని గోల్డ్ ఉన్న వాటిని కూడా నమ్మకు. శృంగిణాం తథా కొమ్ములున్న వాటి దగ్గరకు కూడా వెళ్ళకు. కొమ్ములు ఉన్న వాటితో జాగ్రత్తగా ఉండకపోతే గబుక్కు పోటు పొడుస్తుంది. ఆ మధ్యన మా కశ్యప్ గారు వాళ్ళ గో సంరక్షణలో ఇటు తిరిగి మాట్లాడుతూ ఆవు యొక్క ముట్టి దగ్గర పృష్ఠభాగం పెట్టాడట, గోవు ఇలా ఓ పోటు పొడిచింది, ఎగిరి అలా పక్కన పడ్డాడు. పక్కన పడ్డాలా లేకపోతే కొంచెం పర్వాలేదు సెట్ అయ్యేలా. అదృష్టం ఏమిటంటే ఆ కొమ్ము ఏదో కొన్ని చోట్ల గుచ్చుకుంది కానీ కొన్ని ప్రాంతముల యందు గుచ్చుకుని ఉంటే వాళ్ళు మన యజ్ఞాలు ఆగిపోవు మరి. కాబట్టి కొమ్ములున్న వాటితో కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వేశ్యల విషయంలో కూడా విశ్వాసో నైవ కర్తవ్య స్త్రీషు. వేశ్యా స్త్రీలు వాళ్ళకి ఏమి నియమం ఏముంటుంది, వాళ్ళు కులస్త్రీలు గారుగా భార్యలు గారు కదా, అందులో వాళ్ళు కూడా మొత్తం క్షవరం చేస్తారు, నమ్మి డబ్బులు చేతిలో పెట్టామంటే. అలా క్షవరమై బయటకు వచ్చిన పెద్దలు ఇప్పుడు ఎంతోమంది పతివ్రతల్లాగా కబుర్లు చెబుతూ ఉంటారనమాట. ఒకప్పుడు ఆస్తంతా వాళ్ళ పాలు చేసి గురువుగారు ఇంకెప్పుడు జీవితంలో ఆ ప్రాంతానికి వెళ్ళమండి అని నా కాళ్ళ మీద ఒట్టెట్టడం పైగా, ఈ ఒట్టెట్టినవాడు మళ్ళీ ఒట్టు తీసి గట్టు మీద పెడితే నేనేమైపోతానో తెలియదు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే అటువంటి వాళ్ళు కూడా నమ్మకూడదు. ఎంత జాగ్రత్తగా చెప్పారు చూడండి. ఆఖరిన చివరిగా ఏం చెప్పారో చూస్తే లాస్ట్ ఎంటర్టైనర్గా రాజకులేషు చ అధికారిని ఎప్పుడు నమ్మకూడదు. అధికారం చేతిలో ఉంటుంది వాడి, మనకి బాస్ వాడు ఎస్ అంతే పర్వాలా, తేడా వస్తే మనం యాస్. ఎప్పుడైనా అధికారులకి తేడా వచ్చిందా కొంప ముంచేస్తారు. అందుకే అధికారుల దగ్గర కొంచెం వినయంగా ఉండాలి. నీకేం పర్లేదు అయ్యి నాకు చెప్పకుండా లీవ్ పుచ్చుకో అన్నాడు అనుకోండి, వాడికి చెప్పకుండా నిజంగా లీవ్ ఇచ్చుకుంటే ఎరా నీకు చనువిచ్చాను కదా అని నాకు చెప్పకుండా లీవ్ రాయకుండా లీవ్ చెప్పకుండా ఎగ్గొడతావట్రా అని వెంటనే ఓ రిమార్క్ రాస్తాడు. లేదా నేను నీకు బెంగళూరు ట్రాన్స్ఫర్ చేస్తానంటే నాకు విజయవాడే కావాలన్నాడంటే ఇంకా అక్కడి నుంచి చూడండి ఆ విజయవాడ నాకు చెప్పకుండా పెడతావా, నన్ను బతిమాలు పెడతావా అని రెండు మూడు రోజులు ఏడిపిస్తాడు. ఆ పై అధికారి కదా, అందువల్ల అధికారులతో పడుకొచ్చి జాగ్రత్తగా ఉండాలి. అందులో ట్రంప్ లాంటి అధికారులతో జాగ్రత్తగా ఉండకపోతే వాడు బతికే చంపు, ఉడికిపోయిన దుంపు. కాబట్టి ఎప్పుడు అనుక్షణం అధికారులతో మన పై వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఎంత గొప్ప శ్లోకం అది. అలాగే నది విషయంలో జాగ్రత్తగా ఉండాలని కృష్ణుడు చెబుతూ ఉంటే వినిపించుకోకుండా యమునా నదిలో బాగా లోతుగా ఉండే పెద్ద మడుగున్నది, ఆ హ్రదం కాళింది హ్రదం దగ్గరకి పిల్లలు వెళ్ళి అమాంతంగా అందులో ఉన్న నీళ్లు తాగేశారు. దూడలు పిల్లలు ఆ నీళ్లు తాగగానే ఎక్కడ వాళ్ళక్కడ పండుటాకుల్లో రాలిపోయారు. నీళ్లు తాగిన వెంటనే రాళ్లల్లాగా కుళ్ళిపోయిన పళ్ళల్లాగా నేల మీద పడిపోయి చచ్చిపోయారు వెంటనే. అప్పుడు కృష్ణుడు వెంటనే అలా ప్రేమగా చూశాడు వాళ్ళని. ఆయన చూపుల వల్ల ఆయన కంటిలో నుంచి అమృతం ఈ చచ్చిన పిల్లల మీద దూడల మీద పడింది. వెంటనే వాళ్ళు లేచి నిలబడ్డారు. అప్పుడు పిల్లలు అన్నారు, కృష్ణ ఏమిటి నీళ్లలో ఉన్న విశేషం, ఇవి తాగ్గానే మేము గిలగిల కొట్టుకు చచ్చిపోయాం, చచ్చిపోయే ముందు ఎంత బాధపడ్డామో మాకు తెలుసు, మరణ బాధ అంటారు దాన్ని, ఎందుకు చచ్చాం, చచ్చిన మమ్మల్ని కరుణించి కటాక్షించావు రక్షించావు, నీ రుణం తీర్చుకోలేం అనగానే అప్పుడు కృష్ణుడు నవ్వి ఈ మడుగులో కాళీయుడు అని ఒక సర్పం ఉన్నాడు, ఈ కాళింది హ్రదంలో యమునా నది యొక్క మడుగులో చాలా కాలం నుంచి అడుగు పెట్టాడు, వాడికి 105 పడగలున్నాయి, 101 భార్యలు ఉన్నారు, పిల్లలు పిడుగులు అంతా కలిసి 10,000 మొత్తం కలిసి చాలా పెద్ద సంతానం పెట్టేవాడు. ఆ దుర్మార్గుడి యొక్క సంతానం ఈ మడుగులో ఉన్నారు. ఈ కాళీయుడు రోజు బుస్ బుస్ అని విషం కక్కుతూ ఉంటాడు. ఇందులో వాడి ముఖం నుంచి వచ్చే విషము వలన మొత్తం ఈ యమునా నదిలో ఉన్న మడుగంతా భయంకర విషమైపోయింది, విషపూరితమయ్యింది. ఈ మడుగు పై నుంచిట పక్షులు ఎగురుతూ ఉంటే ఈ కింద నుంచి వచ్చే విషపు గాలి వాటికి తగి పైన ఎగురుతున్న పక్షులు రాలి చచ్చిపోయేవాటి అందులో పడి. ఒక్కొక్కసారి గాలికి యమునా నదిలోంచి ఒక కెరటం ఒడ్డుకెళ్ళేది, ఆ కెరటం ఒడ్డు మీద ఎంత ప్రాంతానికి వెడితే అంత ప్రాంతం ఎడారీలాగా భస్మైపోయేదిట. ఒడ్డు మీద సాధారణంగా ఏముంటాయి, నదీ తీరంలో పచ్చగడ్డి ఉండాలి, చెట్లు ఉండాలి, కానీ అక్కడున్న పచ్చగడ్డి చెట్లు ఈ విషజలం తగలగానే భస్మం అయిపోయి ఏదో యాసిడ్ పోస్తే నేల అలా అయిపోతుంది, అలా అయిపోయి ఒకటి మరుభూములు అయిపోతున్నాయి. ఇటు ఒడ్డు ఇంతటికీ మూలకారకుడు కాళీయుడు. ఆ కాళీయుడు ఇక్కడ ఉండి ఈ మడుగంతా విషపూరితం చేస్తున్నాడు. ఆ విషం తాగి మీరు చచ్చిపోయారు. నేను దుష్ట శిక్షకుణ్ణి, శిష్ట రక్షకుణ్ణి, ఈ దుష్టుణ్ణి మడుగులో నుంచి వెడలగొడతాను, మిమ్మల్ని రక్షిస్తాను అని కృష్ణుడు వాళ్ళని ఒడ్డు మీదకి పంపించి ఒక్కసారి నడుముకున్న వస్త్రం బిగించి కట్టుకున్నాడు. ఎప్పుడు నీళ్ళల్లో దూకేటప్పుడు ఏం చేయాలన్నమాట, వస్త్రం కొట్టుకుపోకుండా బిగించుకోవాలి. లేకపోతే ఈతకెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి. పాపం మాతో పాటు మా యాజ్ఞిక బ్రహ్మగారు ఒకసారి నదిలో స్నానానికి వచ్చాడు. ఆ తర్వాత గురువుగారు మీరందరూ పెడితే కానీ బయటికి రానంటాడు. అప్పటికి కారణం ఏమిటో మీరే ఊహించుకోండి, నేను చెప్పను. కాబట్టి ఏంటంటే ఎప్పుడు నీళ్లలో దూకే ముందు వస్త్రమును బిగించాలి. కట్టి చేలంబు బిగించి నడుముకి వస్త్రాన్ని గట్టిగా బిగించి ముడేసి కట్టుకున్నట్ట. పించమును చక్కం గొప్పు బంధించి, నెమిలి పించం కొప్పులో బిగించి కట్టుకున్నాడు, అది పడిపోకుండా. ఇంకా దూకే ముందు ఏం చేస్తారు, ఒకసారి ఇలాగా భుజాలు కొట్టుకుంటారు. దోస్తట సంస్ఫాలనమాచరించి పటాపట భుజాలు కొట్టుకున్నాడు. చరణ ద్వంద్వంబు కీలించి కాళ్ళు ఇలా రెండు ఒకసారి రాసుకున్నాడు. చెట్టెక్కాలి కదా, ఎక్కేముందు ఒకసారి కాళ్ళు జారిపోకుండా ఏం చేస్తారు, ఆ మట్టిని కాళ్ళకు పులుముకుని కాళ్ళకున్న చెమట తొలగించుకోవడానికి కాళ్ళు కాళ్ళు తాటించుకుంటారు. అలా తగిలించుకున్నట్ట. ఆ తర్వాత ఏం చేశాడు, తత్కుటశాఖాగ్రము మీది నుండి గోపాల ఉరికెన్ గోపాల శివహంబు దిక్కటముల్ మృయ హరదంబులో గొబగొబ్వానం వనోనంబుగన్. ఆ పక్కన ఒడ్డు మీద యమునా నదీ తీరములో ఒక కడిమి చెట్టు ఉన్నది, కదంబ వృక్షం. ఇప్పుడు బృందావనంలో ఉంది, చచ్చిపోయి చిన్న కొమ్మ మిగిలించే వరకు. కానీ ఆ రోజుల్లో ఒక పెద్ద వృక్షం, అది మహావృక్షం. ఆ వృక్షం మీదకి పైకి ఎక్కేశాడు, చిటారు కొమ్మకి ఎక్కాడు. ఎక్కి ఆ కొమ్మ మీద నుంచి అమాంతంగా అందులోకి దూకాడు. డైవ్ చేశాడంటారే నీళ్ళలోకి, అలా దూకాడు అనమాట అంతపైనుంచి. అందులోకి ఆయన దూకడంతో ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఆ మడుగు గుభగుభధ్వానంబను నంబుగా పెద్ద శబ్దం, ఢామ్ ఢామ్ అనే శబ్దం బయటకు వచ్చింది. అందులోంచి కరటాలు పైకి లేచిపోయాయి, నీరు 12 తాడి చెట్లు ఎత్తున పైకి లేచి మడి కింద పడింది. అంటే ఎంతలా దూకాడు ఆయన, ఒక్క దూకు దూకాడు అందులోకి. అలాగే ఇక ఈదన మొదలెట్టాడు. భూరి మహాప్రతాప పరిపూర్ణ భయంకర గోప బాల కంఠీరవ పాత వేగ వికటీకృత భీషణ దుర్విషోర్వి సంపూరితమై వడింకలగి పొంగి ధనుశ్శత మాత్ర భాగ విస్తారము పొంగిన మడువు తప్తప ఎక్కణ బుద్భుదోగ్రమై పాఠీనాకృతితో యరాశి నడుమన్ భాసిల్లి మున్నాడ్జుడై కాఠిన్యక్రియ ఈదు కల్మి తనకున్ కల్మిన్ భుజంగేంద్ర హృత్పీఠాగ్రంబున రోషవక్రులగయన్ భీమంబుగా నీది నిల్లోటోత్తుంగ తరంగమై మడుగు దుర్లోక్యంబుగా బాహుల. ఆయన మహాపరాక్రమంతో నీళ్లల్లో దూకి పెద్ద పెద్ద పారలు వేసి చేతులతో ఈదాడు, ములిగేత ఈదాడు, వెల్లకెతల ఈదాడు, దబదబ కాళ్లతో కొట్టాడు, సింహపరాక్రమంతో మడుగంతా కలచి వేసి పారేశాడు. అలా పరమాత్ముడు ఈత కొడుతూ ఉంటే ఆ ఈత దెబ్బకి మడుగులో ఉన్న నీరు 100 ధనుస్సుల మేర ఒడ్డు మీదకి వచ్చేదిట. ఒక ధనుస్సు, ధనుస్సు పక్కన ఇంకో ధనుస్సు, అలా 100 ధనుస్సులు పెట్టండి, 100 ధనుస్సులు ఎంత పొడుగుంటుందో అంత మేర ఒడ్డు మీదకి నీరెళ్ళిపోయింది. ఈ నీరు విషజలం కదా, ఈ విషజలం బుస బుస పొంగుతూ బుడబుడలాడుతూ ఉడికిపోతున్న సున్నపు బట్టీలో నీళ్ళు ఎలా ఉంటాయి, బాగా మరిగిపోయిన పాలు ఎలా పొంగుతాయో అలా పొంగుకుంటూ వెళ్ళాయి. పొంగడంతో ఒడ్డు మీద ఉన్నటువంటి ఇసుక కూడా కాలిపోయిందిట, చెట్లు రాలిపోయాయి. ఈ విధంగా ఆ ప్రాంతమంతా ఒక క్షణకాలంలో హాలాహల విషంతో కూడినప్పుడు పూర్వం సముద్ర తీరం ఎలా ఉందో అలా అయిపోయింది. ఒకప్పుడు నేను మత్స్యావతారంతో సముద్రంలో ఈదా, సముద్రంలో మత్స్యావతారంతో ఈదిన మహామత్స్యాన్ని నాకు ఈ పిల్లకాల ఒక లెక్క, ఈ మడుగు ఒక లెక్క అని ఈ నందుని దుడుకడు, ఈ బుడుతడు అందులో దూకి దబ దబ ఈదుతూ ఉంటే సముద్రంలాగా ఆ మొత్తం మడుగంతా కూడా అల్లకల్లోలమైపోయింది. కెరటాలు పైకి లేస్తూనే ఉన్నాయి, అడుగునున్న మురికి పైకి లేచిపోయింది. ఈ మురికి లేవడంతో ఏమైంది, అడుగును కాసేపు విశ్రాంతి తీసుకుంటున్నాడు కాళీయుడు. వాడు పైకి తలెత్తి చూశాడు, 105 పడగలు పైకెత్తి చూశాడు. చూడగానే పైన ఎవరో కుర్రాడు ఈత కొడుతూ కనబడ్డాడు. ఎవడ్రా వీడు, ఒక చిన్న కుర్రాడు, గట్టిగా 6 ఏళ్ళు ఉన్నాయి, 6 ఏళ్ల బాలుడు, ఈ మడుగులోకి అడుగు పెట్టడమా? అడుగు పెడితే ఎవడైనా భస్మైపోతాడు. నా విషాగ్ని జ్వాలలతో తక్షణం నల్లగా మాడి మసై చచ్చిపోతారు ఎవరైనా. అటువంటిది వీడు ఈ మడుగులోకి అడుగు పెట్టడమే కాకుండా ఈత కూడా కొడుతున్నాడు. వీడి సంగతి ఏమిటో చూడాలి. ఈ క్షణమే వీడిని సర్వనాశనం చెయ్యాలి. వీడిని నేను ఉపేక్షిస్తే జనం ఏమనుకుంటారు? ఇంతకాలం ఇందులో కాళీయుడనే విషసర్పం ఉందనుకున్నాం, నిజానికి కాళీయుడు విషసర్పం కాదు, బురద పాము బురద పోయ్యా అనుకుంటారు. కరవకపోతే పాముని కూడా పనికి వారింది అనుకుంటారు, లోపుగా చూస్తారు. కాబట్టి ఇప్పుడే వీడిని కాటేసి చంపేయాలి. ఆ దెబ్బతికి జనం భయపడతారు. ఇంకా ఏ పిల్లవాడు ఏ పెద్దవాడు ఈ యమునా నదిలోకి అడుగుపెట్టి ఈత కొట్టడం, భయపెట్టకపోతే జనాలు నెత్తెక్కరో అనుకుని అమాంతంగా నీళ్ళల్లోంచి పైకి లేచాడు. 105 పడగల బుస్సును విప్పాడు. సర్పసైన్య విస్ఫారుడు కాళీయోరగుడు వేగంగా వచ్చి నీలమేఘఛాయ శరీరుడైన కృష్ణుడిని బుస్సును కాటేశాడు. కస్సుమన్నాడు బుస్సుమన్నాడు కాటేశాడు.